మత్తయి సువార్త 28:19-20 మనం చదవాలి. మత్తయి సువార్త 28:19-20 చదవాలి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తీసమిచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. కళ్ళు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమా స్వరూపమైన దేవ, దయగలిగిన రక్షక, సర్వాధికారి అయిన ప్రభు, మీకు వందనాలు, కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాయి. మీ ఆశ్చర్యకరమైన కృపను బట్టి ఈ దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు. ఉదయకాలం బైబిల్ స్టడీలో మీ సన్నిధిని తోడుగా ఉంచారు. మధ్యాహ్న ఉపవాస ప్రార్థనలో మీరు సహాయం చేసినందుకు మీకు వందనాలు. తిరిగి సాయంత్రం ప్రభు ఐక్య ఆరాధనలో మేమంతా సమకూడి ఉండగా ఈ దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఈ సాయంకాలం కూడా మీ స్వరం వినడానికి నేను ఆశ కలిగి నీ వైపు చూస్తూ ఉన్న సమయాన్ని నాకు మాకు ఆశీర్వాదకరంగా మీరు ఉంచండి. ఆత్మదేవ, వచ్చిన వారందరినీ బలపరచండి. రిసెప్జీ 292 సహవాసాల నాయకులు నమ్మకంగా మీ మందను మేపడానికి మీరు ఏర్పాటు చేసుకున్నారు. ఏ ఒక్కరోజు కూడా నిర్లక్ష్యంగా ఉండకుండా ప్రభు నమ్మకంగా నీ హృదయం కలిగి పరిచర్ చేయడానికి సహాయం చేయండి. రాత్రి నల్గొండ మా ప్రయాణాన్ని మీ చేతులకు అప్పచెప్తూ ఉన్నాం. అనేక దినాలుగా నల్గొండ సహవాసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎండలు తీవ్రంగా ఉన్నాయి, కనికరపడండి. రేపు శిక్షణ తరగతులు, ఆదివారం వార్షిక ఆరాధనలో మీరు మాకు ఇవ్వబోతున్న గొప్ప జయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మా ప్రార్థన ఎల్లప్పుడూ ఆలకిస్తున్నందుకు మీకు వందనాలు. రాత్రి మమ్మల్ని సమకూర్చినందుకు మీకు వందనాలు. మాతో మాట్లాడడానికి ఇష్టపడుతున్న దైవమా, మిమ్మల్ని స్తుతిస్తూ మీ స్వరం వినడానికి మేము ఇష్టపడుతూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. రఘునంద ప్రియులారా, చదివిన వాక్యం దయచేసి సహవాస నాయకులకు అందరికీ మనవి. మీరు మీ మంద ఎక్కడుందో మర్చిపోయి నిర్లక్ష్యంగా ఉండే కాపర్లా ఉండకూడదు. కనీసం ఫోన్లు చేసి నడిపించుకోవడం మీ బాధ్యత, చెప్పించుకోవడం బాధ్యత కాదు. గమనించండి, చదివిన వాక్యం మత్తయి సువార్త 28:18-20 ప్రభు యొక్క హృదయాన్ని అర్థం పట్టే వాక్యం. ప్రభు యొక్క హృదయం ప్రభు యొక్క మనసును అర్థం పట్టే వాక్యం. ఆయన ఏం కోరుకుంటున్నాడో రాయబడింది. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది. సర్వాధికారి అయిన ప్రభు సింహాసనాన్ని కోరుకోవట్లేదు, వెండి బంగారాలు కోరుకోవట్లేదు, ఆయన సుఖపడాలని కూడా కోరుకోవట్లేదు. సర్వాధికారి అయిన ప్రభు తన అధికారాన్ని లోకాన్ని రక్షించడం కొరకు వాడాలనుకుంటున్నాడు. మనకి అప్చెప్పిన పని కూడా అదే. 18:18 సర్వాధికారి అయిన ప్రభు ఆజ్ఞాపూర్వకంగా మనందరితో మాట్లాడుతున్న పని అదే. మీరు వెళ్ళండి, ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాలి, సర్వలోకానికి వెళ్ళండి అన్నాడు మార్కు సువార్త 16:15. వెళ్ళి ఏం చేయాలి? బాగా డబ్బులు సంపాదించండి, పేరు సంపాదించండి, ఆస్తులు సంపాదించండి. అవి ప్రభు మనసులో లేవు. మరేం చేయాలి? మనుషులు సంపాదించండి, ఆత్మను సంపాదించండి, సమస్త జనులను సంపాదించండి, సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి. ఆ పనిలో మీరుంటే 20 ఆయన మాట్లాడుతున్నాడు, నేను సదాకాలం యుగ సమాప్తి వరకు మీతో ఉంటాను అన్నాడు. కాబట్టి బైబిల్ దేవుడు మిషనరీ దేవుడుగా బైబిల్ గ్రంథం మాట్లాడుతూ ఉంది. ఆయన పనిచేసే దేవుడు. ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఆయన పనిచేశాడు. ఆది అందు దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు. ఎవరి కోసం, ఎందుకోసం పనిచేశాడు? మొదటి అధ్యాయం మనకు చెప్పే విషయం ఏంటంటే ఆయన మనుషుల కోసం పనిచేశాడు. మనుషుల్ని భూమి మీదకి తీసుకురావడం కోసం పనిచేశాడు. కాబట్టి ఆదికాండం మొదటి అధ్యాయంలో మనుషుల కొరకు పనిచేయడం ప్రారంభించిన దేవుడు, మనిషి ఆయన కోరుకున్న స్థాయిలో నిలబడినప్పుడు, ఫెయిల్ అయినప్పుడు, మరలా తిరిగి పునరుద్ధరించడానికి, రిస్టోర్ చేసుకోవడానికి ఆయన మరలా విమోచన ప్రణాళికను వెంటనే రూపొందించడం మూడవ అధ్యాయం ఆదికాండం 15వ వచనంలో స్త్రీ సంతానం కొరకు వాగ్దానం చేశాడు. అదే విషయాన్ని అర్థం చేయించిన, రక్షణ అంటే ఏంటో అర్థం చేయించడానికి ఇస్రాయేల్ ప్రజల యొక్క సంఖ్యలు 430 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వం, వారికి విమోచన కావాలి, వారికి రక్షకుడు కావాలి. మోషేని నా వంటి ఒక ప్రవక్త మీలో వస్తాడు అని ప్రవచించిన మోషే, యేసుక్రీస్తు ప్రభు ఎలా లోకాన్ని విమోచిస్తాడో ఆ విషయాన్ని తెలియజేయడానికి ముంగుర్తిగా మోషే, హెబ్రీ పత్రికలో ఆ పోలిక ఉంది, మోషే దేవుని ఇంటిలో నమ్మకమైన వాడు, క్రీస్తు దేవుని ఇంటిపైన నమ్మకమైన వాడు. ముంగుర్తిగా మోషేని ఐగుప్తుకు తీసుకెళ్లటం, ఐగుప్తులో బానిస సంఖ్య నుంచి ప్రజలు విమోచించటం, ఇంత అద్భుతంగా భౌతిక నేత్రాలకు రక్షణ అంటే ఇదా, విమోచన అంటే ఇదా, దేవుని ప్రేమ అంటే ఇదా, గద్దరెక్కల మీద మోసుకొచ్చినట్టుగా నేను మిమ్మల్ని మోసుకొచ్చాను అన్న మాటలు. మనం చాలా గంభీరమైన చరిత్ర చదువుతాం. కాబట్టి పాత నిబంధన గ్రంథంలో దేవుడు మిషనరీ దేవుడుగా, విమోచించే దేవుడిగా, విమోచన ప్రణాళిక రచించిన దేవుడిగా మనం గత ధ్యానంలో చూస్తూ వచ్చాం. కాబట్టి ఈ పాత నిబంధన గ్రంథంలో యోనా విషయంలో కూడా అదే, నినివే అన్య జనులుండే పట్టణం, దేవునికి విరోధమైన పట్టణం. ఒక రకంగా చెప్పాలంటే ఇశ్రాయేలుకు శత్రువులు. అట్లాంటి శత్రువుల మీద కోపం పెంచుకున్న నినేవే ప్రవక్త, దేవుడు మాత్రం అత్యంత కృప కలిగిన దేవుడిగా, అత్యంత ప్రేమ కలిగిన దేవుడిగా, నినివే పట్టణాన్ని రక్షించే దేవుడిగా ఆయన కనబడడం మనం చూస్తాం. కాబట్టి ఎంటైర్ ఓల్డ్ టెస్టమెంట్ కూడా ఆ దేవుడు ఏం కోరుకుంటున్నాడు, ఆదికాండం మొదటి అధ్యాయం మొదలుకొని ఈ పాత నిబంధన గ్రంథం చివరి పుస్తకం మలాఖీ గ్రంథం వరకు కూడా ఏం కోరుకుంటున్నాడు ఆయన, దేని కొరకు ఆయన మనసు పరితపిస్తూ ఉందో మనం చాలా స్పష్టంగా ఈ రక్షణ కార్యాన్ని మనం చూడగలుగుతాం. 3వ అధ్యాయం చివరి అధ్యాయం, మలాఖీ గ్రంథం 3వ అధ్యాయం, అదే ఆ పుస్తకం యొక్క చివరి అధ్యాయం, ఏం కోరుకుంటున్నాడు ఆయన 3వ అధ్యాయం మొదటి వచ్చి, ఇదిగో నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుతున్నాను. మీరు వెతుకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చిచున్నాడని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆయన వస్తున్నాడు, మీరు కోరుతున్న దూత ఆయన మీ వద్దకు పంపిస్తున్నాను అని మాట్లాడడం ఆ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. అలాగే ప్రభునందు ప్రియులారా, కొత్త నిబంధన గ్రంథంలో దేవుడు ఓవరాల్గా ఈ 27 పుస్తకాల్లో ఆయన మనసు ఏంటో, ఆయన ఏం కోరుకుంటున్నాడో, ఆయన మనసు ఏంటో అర్థం చేసుకోవడానికి నేను కొన్ని విషయాలు కొత్త నిబంధన గ్రంథం నుంచి, మన దేవుడు మిషనరీ దేవుడు, మన దేవుడు పనిచేయ మన దేవుడు పనిచేయ దేవుడు అన్న విషయాన్ని మనం చూస్తే, మనం కూడా పనిచేస్తూ ఉన్నాం, మనమేమి ఖాళీగా లేం, కానీ మనం ఏ పని చేయాలి, ఏ పనికి ప్రాధాన్యతనిచ్చేయాలన్నది మనం ఇక్కడ చూడగలుగుతాం. కాబట్టి కొత్త నిబంధన గ్రంథంలో ప్రాముఖ్యంగా దేవుడు ప్రత్యక్షమయ్యాడు, ముగ్గురు వ్యక్తులుగా ప్రత్యక్షమయ్యాడు, ముగ్గురు వ్యక్తులుగా ప్రత్యక్షమయ్యాడు. తండ్రి దేని కొరకు పరితపిస్తా ఉన్నాడో మనం చూడాలి. యోహాను సువార్త 3:16 మనందరికీ బాగా పరిచయం ఉన్న వాక్యం, చాలా కీలకమైన వాక్యం. దాన్ని కొత్త నిబంధనలో ఈ వాక్యాన్ని మూలమైన వాక్యము అని అంటారు. కారణం ఏంటంటే దేవుని యొక్క రక్షణ ప్రణాళిక అంతటినీ ఈ వాక్యం తెలియజేస్తుంది. ఆయన ఏం కోరుకుంటున్నాడో, ఆయన ఏం ఆశిస్తా ఉన్నాడో, ఏం చేయాలనుకుంటున్నాడో మొత్తం అంతా ఈ వాక్యంలో మనకు అర్థమవుతుంది. అందులో రాయబడ్డ మాట, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, లోకాన్ని అంటే మనుషుల్ని. రాయబడ్డ మాట అదే, ఎవరు నశించుకోకూడదు అని అధికారంలో ఆదామవల్ని ఆయన ప్రేమించి తీసుకొచ్చాడు. నరుని చేద్దాం, మన స్వరూపం మందు మన పోరుకు చొప్పున చేద్దాం అనుకున్నాడు ఆయన. కొత్త నిబంధనలో మరలా దూరమైపోయిన మానవుణ్ణి ఈ భాగ్యానికి అర్హుని చేద్దాం. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, ఎంత చెప్పలేనంత, చెప్పలేనంత. ఎందుకోసం ప్రేమించాడు? మనుషుల నుంచి ఏమైనా లాభం ఆశించి ప్రేమించాడా? ఏం ఆశించలా, ఏం ఆశించలా. కాబట్టి ఆ ప్రేమించిన దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి పుట్టించాలనుకున్నాడు, భూలోకానికి రక్షకుణ్ణి పంపించాలనుకున్నాడు. ఆ రక్షకుని యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరిని కూడా రక్షించాలి, నశింపక నిత్య జీవాన్ని అనుగ్రహించాలని చెప్పి ఆయన్ని లోకానికి పంపించేశాడు. కాబట్టి దేవుడు ఆయన ప్రేమించి మనకిచ్చిన బహుమానం రక్షకుడిని ఇచ్చాడు. నాయకుడిని ఎవలా, పొలిటికల్ లీడర్ని ఎవలా, ఒక సైంటిస్ట్ని ఎవలా, ఒక డాక్టర్ని ఎవలా, ఒక ఇంజనీర్ని ఎవలా, ఒక సంఘ సంస్కృతిని ఎవలా. లోకంలో అలాంటి వాళ్ళకి విలువ ఉంది, అలాంటి వాళ్ళకి విలువ ఉంది. కానీ రక్షకుడు, విమోచకుడు, ఆత్మను రక్షించేవాడు, సత్యాన్ని ప్రకటించేవాడు అనేసరికి సాతాను బలంగా దాడి చేసి విలువలేని పనిగా, విలువలేని పనిగా, ఎన్నిక లేని పనిగా మార్చేయటం లేఖనాల్లో మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దేవుడు ఆ లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఈ మొదటి యోహాను పత్రిక అంతా కూడా ప్రేమ కొరకు తారాస్థాయిలో మాట్లాడతారు, తారాస్థాయిలో మాట్లాడతారు. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు, దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. ప్రేమ లేనివాడు దేవుణ్ణి చూడడు, ప్రేమ లేనివాడు దేవుణ్ణి చూడడు అన్న విషయాన్ని చాలా స్పష్టంగా వాక్యం మాట్లాడు. కాబట్టి తండ్రి ప్రేమ కలిగిన వాడిగా ఆయన ప్రేమించేది వేటిని కాదు, మనల్ని, లోకాన్ని, మనుషుల్ని, నశించిపోతున్న దాన్ని ప్రేమించిన వాడిగా, దాని కొరకు ఆయన గొప్ప ప్రణాళిక రచించినట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం. మొదటి తిమోతి పత్రిక 2:4 చదివితే, మొదటి తిమోతి పత్రిక 2:4 చదివితే, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారే ఉండవాలని నిశ్చయించుచున్నాడు. దేవుడికి ఏం కావాలట? మనుషులందరూ ధనవంతులు కావాలి, మనుషులందరూ ఆరోగ్యవంతులు కావాలి కాదు, మనుషులందరూ రక్షణ పొందాలి, సాల్వేషన్ పొందాలి. వారు దేవుడికి దూరం కాకూడదు, దేవుడికి ఉగ్రతకి పాత్రలు కాకూడదు, నిత్య నరకానికి చేరుకోకూడదు అని దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. కాబట్టి అర్థం చేసుకుందాం, దేవుని వాక్యం మాట్లాడుతుంది. మరొక మాట ఇక్కడ, మనుషులందరూ రక్షణ పొందాలి ఆ మాటే కాదు, ఆ మాటే కాదు, రెండవ మాట, రక్షణ పొందిన వారు అట్లాగే ఉండుకోవడానికి వీలు లేదు. చాలాసార్లు రక్షణ అనేసరికి మనం ఏమనుకుంటున్నామంటే యేసుక్రీస్తు ప్రభుని నా రక్షకుడు అని అంగీకరిస్తే సరిపోతుంది అని భావిస్తా ఉన్నా, సరిపోతుంది అని భావిస్తా ఉన్నా. కానీ ఆయన అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభు నా రక్షకుడు అని అంగీకరిస్తే సరిపోదు, వారు సత్యమును గురించిన అనుభవ జ్ఞానంలోకి రావాలి. సత్యమును గురించిన అనుభవ జ్ఞానంలోకి రావాలని ఆయన మాట్లాడుతున్నాడు. అంటే రక్షించిన తర్వాత 30-40 సంవత్సరాలు భూమి మీద ఉంచాడు. ఈ 30-40 సంవత్సరాల భూమి మీద ఏం సాధించాలని, ఏం సాధించాలని దేవుణ్ణి ఇంకా బాగా అర్థం చేసుకోవాలి. దేవుని స్వారూపంలోకి మారాలి. ఆ పరలోక పట్టణానికి అర్హులుగా ఉండాలి, పరలోక పట్టణానికి అర్హులుగా ఉండాలి అని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. కాబట్టి ఇక్కడ ఈ వాక్యాన్ని చాలాసార్లు మనం సరిగ్గా అర్థం చేసుకుంది ఏంటంటే, 2వ అధ్యాయం 2వ వచనంలో ఆయన మనుషులందరి కొరకు ప్రార్థించండి అన్నాడు, రాజుల కొరకు ప్రార్థించమన్నాడు, అధికారులందరి కొరకు ప్రార్థించమన్నాడు, అందరి కొరకు ప్రార్థించమన్నాడు, అధికారుల కొరకు ప్రార్థించమన్నాడు. కాబట్టి దేవాన్ని దీవించి వాళ్ళని ఆశీర్వదించని ప్రార్థన చేస్తాడు. కింద వాక్యాల్లో చాలా స్పష్టంగా కనబడుతున్న మాట, ఎందుకోసం ప్రార్థించమన్నాడు, ఒకే ఒక్క 14వ వచనం, మనుషులు రక్షణ పొందాలి, మనుషులు రక్షణ పొందాలి, మనుషులు సత్యమును గురించిన అనుభవ జ్ఞానంలోకి రావాలని ఆ దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. అట్లాగే 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, ఆయన మనసు మనం చూస్తాం, ఎవరూ నశించుకోకూడదు, ఎవరూ నశించుకోకూడదు, ఎవరూ నశించుకోకూడదు, అందరూ అంతటా మారు మనసు పొందాలి అన్నది ఆయన ఆకాంక్షగా మనం చూస్తాం. చాలాసార్లు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు, దానికి కారణం అదే. ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటే, ఆయన రాకడ లోకానికి ఎంత కఠినమైన తీర్పును తీసుకొస్తాడో, సిద్ధపడ్డవారైతే వారు ధన్యులు అవుతారు, సిద్ధపడిన వారు, రక్షణ పొందిన వారు, సువార్త వినని వారు ఎంత గందరగోళం అయిపోద్దో, వేగిన వాడు కాబట్టి ప్రేమ చొప్పున దాన్ని ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఆయన రక్షణ కొరకు మాత్రమే, ఆయన మనుషులు రక్షణ పొందాలి, రక్షణ పొందాలని ఆయన ఆలస్యం చేస్తున్నట్లుగా చూడగలుగుతున్నాడు. కాబట్టి కొత్త నిబంధన గ్రంథంలో తండ్రి అయిన దేవుణ్ణి మనం ఎట్లా చూస్తున్నామంటే, దేవుడు ప్రేమిస్తున్నట్లుగా, దేవుడు ప్రేమిస్తున్నట్లుగా మనుషులను ప్రేమిస్తున్నట్లుగా, మనుషులను రక్షిస్తున్నట్లు, మనుషులను రక్షించడం కొరకు ప్రణాళిక కలిగినట్లుగా దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. కాబట్టి 2వ మాట మనం చూడాల్సింది, ఈవెన్ శత్రువును కూడా మనం ప్రేమించమన్నాడు, ఈవెన్ శత్రువును కూడా ప్రేమించమన్నాడు ఆయన. మనం అర్థం చేసుకోవాల్సిన మాట, ఇంకెవరి మీద కోపం పెట్టుకొని మనం ఆగేది లేదు. ఆయన సర్వలోకం కొరకు ప్రార్థించమంటున్నాడు, శత్రువు కోసం ప్రార్థించమంటున్నాడు, హింసించు వారి కొరకు ప్రార్థించమంటున్నాడు. మనం దేవుడి మనసు మనకు అర్థమైతే నశించిపోతున్న లోకాన్ని చూసి ప్రార్థించకుండా ఉండలేము, సువార్త ప్రకటించకుండా ఉండలేము, సువార్త విని రక్షణ పొంది చతికిలు పడిపోయిన వారిని ఉజ్జీవపరచకుండా మనం ఉండలేము. అది దేవుని మనసుగా మనం చూస్తా ఉన్నాం. 2వది, 2వ త్రిత్వంలో 2వ వ్యక్తి అయిన యేసుక్రీస్తు ప్రభు కొత్త నిబంధన గ్రంథంలో ఆయన భూమి మీదకి వచ్చేసాడు, ఆయన మానవుడిగా ప్రత్యక్షమైపోయాడు, ఆయన పరలోక భాగ్యాన్ని వదిలేసుకున్నాడు. ఎందుకోసం వచ్చాడు, ఏ పని మీద వచ్చాడు భూమి మీద అన్న మాట దగ్గర దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్న మాట, లూకాసువార్త 19వ అధ్యాయం 10వ వచనాన్ని చదివితే, వాక్యం మనతో మాట్లాడుతుంది, నశించిన దానిని వెదకు రక్షించుటకు మనుషు కుమారుడు వచ్చెను. ఒకే ఒక్క పని, టు సీక్ అండ్ సేవ్ ద పెరిసింగ్ సోల్స్. నాకెందుకు నా దగ్గరకు వచ్చి రక్షక నన్ను రక్షించు అన్నవారికి ఆయన రక్షణ అందించడం కొరకు రాలేదట, వెతుక్కుంటూ వెళ్ళటం, నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుషు కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. అది ఎంతగా ఆయన హృదయాన్ని కదిలించకపోతే దేవుడు మానవుడిగా వస్తాడు, ఎంతగా ఆయన హృదయాన్ని బాధించకపోతే పరలోకాన్ని వదిలి పాపపు భూలోకానికి వస్తాడు. కాబట్టి తండ్రి మనసు ఏంటో మనం చూస్తా ఉన్నాం. ఆయన ప్రేమాస్వరూపి, కుమారుణ్ణి మనసు ఏంటో మనం చూస్తున్నాం. ఆయన రక్షణ ప్రణాళికకు తండ్రి ప్రణాళిక కలిగి ఉంటే కుమారుడు దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు. దాని కొరకు ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఫిలిప్పీ రాసిన పత్రిక 2:6-8 ఈ కార్యం కొరకు ఆయన ఎన్ని త్యాగాలు చేశాడు, ఫిలిప్పీ రాసిన పత్రిక 2:6-8 మనం చదివితే, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడే ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు, తను తాను రిక్తునిగా చేసుకున్నాడు, ఆకారమందు మనుషుడుగా కనబడ్డాడు, మరణం పొందడానికి ఇష్టపడ్డాడు, అంటే సిలువ మరణం పొందేంతగా విధేయత చూపించాడు, తను తాను తగ్గించుకున్నాడు. ఎందుకోసం? అక్కడ రాయబడమాట, సిలువ మరణం పొందినంతగా. కిందకి రాయబడమాట 11వ వచనంలో, ప్రతి వాణి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తును ప్రభు అని ఒప్పుకోవాలి, ఒప్పుకొని రక్షణ పొందాలి. యేసుక్రీస్తు ప్రభు అందరికీ అందుబాటులోకి రావాలి. అందుకోసం ఆయనకున్న సర్వస్వాన్ని వదిలేసి రావటం మనం చూస్తా ఉన్నాం. యోహానుసువార్త 20:21 చదివితే, ఆయన అంటున్నాడు, తండ్రి నన్ను పంపిన ప్రకారం, నేను ఇష్టపూర్వకంగా వచ్చాను, తండ్రి ప్రేమ నన్ను కంపెల్ చేసింది, నేను కూడా ఆయన ఇదే యోహానుసువార్త 10వ అధ్యాయంలో గొర్రెల కోసం నా ప్రాణం అంత నేనే పెడుతున్నాను, తన ప్రాణం పెట్టేవాడి కంటే ఎక్కువైన ప్రేమ కలిగిన వాడు ఎవడునూ లేడు. సమరయ స్త్రీతోటి ఆయన మాట్లాడుతున్న సందర్భం కల్చర్ని బట్టి అసలుకి యూదులు సమరయులతో మాట్లాడకూడదు, కానీ ఎవరేమనుకుంటారు అవన్నీ ఆయన దానికోసం ఆలోచించట్లా ఆమెను రక్షించడం కొరకు ఎంత సమయాన్ని వెచ్చించాడో యోహాను సువార్త 4వ అధ్యాయంలో చదవగలం. ఆ దెయ్యం పట్టినోడు, ఆ డెకపోలిలో దెయ్యం పట్టినవాడు ఆ ఒక్కడ కొరకు యేసుక్రీస్తు ప్రభు ఎంత సమయాన్ని వెచ్చించాడో, ఆ పొట్టు జక్కయ్య డబ్బు పిశాచి తన కొరకు తన ఇంటికి వెళ్ళడానికి యేసుక్రీస్తు ప్రభు ఇష్టపడ్డాడు. ఆయన కుష్టు రోగుల్ని చేతులతో తాకాడు, పాపుల స్నేహితుడిగా పిలువబడడానికి ఇష్టపడ్డాడు, ఆ వెనకాల వెంబడిస్తున్న 12 మందిలో ఎన్ని లోపాలున్నా భరించాడు, ఆ 12 మందిని ఆయన అనుకున్న ఈ రక్షణ కార్యం కొరకు నెక్స్ట్ దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేయడం కొరకు వారిని సిద్ధపరిచాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క రాక ఉద్దేశాన్ని మనం మత్తయి సువార్త 1:21 తన ప్రజలను వారి పాపం నుంచి రక్షించేవాడు కనుక ఆయనకు యేసు అని పేరు, రక్షకుడు. అన్నిటి నుంచి రక్షించేయడానికి సమర్థుడే గాని అన్నిటి నుంచి రక్షించడానికి రాలా, ఒకే ఒక్కదాని నుంచి రక్షించడానికి లోకానికి వచ్చాడు, అదే పాపం. పాపం ద్వారా వచ్చే పెనాల్టీ మరణం, రెండవ మరణం అనే నరకం నుంచి తప్పించడానికి వచ్చాడు. దాన్ని యేసుక్రీస్తు ప్రభు ఎందుకోసం వచ్చాడు అన్న మాట దగ్గర చాలా స్పష్టంగా మనం చూసేది మనుషుల రక్షణ. తండ్రి దేని కొరకు లోకాన్ని ప్రేమించాడంటే నశించిపోతున్న లోకాన్ని రక్షించాలనే. ఆ యేసుక్రీస్తు ప్రభు జీవితం అంతట్లో మనుషుల మీద ప్రేమ, అందుకే బైబిల్ గ్రంథాన్ని ప్రేమ గ్రంథము, బైబిల్ దేవుడిని ప్రేమ గ్రంథ దేవుడు అని మనం సంబోధించడానికి చాలా ఇష్టపడతాం. నా ప్రశ్న, ఏ ఉద్దేశంతో ప్రేమిస్తున్నాడు, ఎందుకు ప్రేమిస్తున్నాడు? చాలాసార్లు అమ్మ నాన్న ప్రేమ పిల్లల్ని బాగా ప్రేమించి వాళ్ళని సుఖపెట్టి పాడు చేయాలనా, లేకపోతే వాళ్ళని బాగా చదివించి ధనవంతులను చేయాలనా? వాళ్ళ మోటోలు వేరేగా ఉండొచ్చుగాక. దేవుడు మనల్ని ప్రేమించాడు, ఉద్దేశం ఏంటి? మనం ఈయనకు దూరంగా ఉండాలనా, నిత్య నరకంలో ఆయనకు దూరంగా ఎల్లకాలం మండాలనా? కాదు కాదు, ఆయన వద్ద ఉండాలని, ఆయన వద్దకు ఆకర్షించాలని, ఆయన దగ్గర ఉన్న ఆ జీవాన్ని, సమృద్ధి జీవాన్ని, విశ్రాంతిని ప్రయాసపడి. మత్తయి సువార్త 11:28 ప్రభు మాటలు ఎరిగిన మాటలే, నేను ఈ థీమ్ మీకు అర్థం కావడం కొరకు మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను. ప్రయాసపడి భారం మోసుకుంటున్నాను, నడ్డుని పోతుంది. ఇక చూసి జాలిపడి ఆయన దగ్గరికి వచ్చి పిలుస్తా ఉన్నాడు, చాలు మీకు ఈ ప్రయత్నాలన్నిటి వల్ల కలిగే లాభం ఏమీ లేదు, కాబట్టి మీకు విశ్రాంతి, రండి నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని నా వద్ద నేర్చుకోండి అని మనల్ని విమోచించడం కొరకు యేసుక్రీస్తు ప్రభువుని పంపించడం మనం చూస్తున్నాం. యేసయ్య 3.5 సంవత్సరాల సేవా జీవితంలో విమోచన కార్యం చేసి మన పాపాలకు పెనాల్టీ కట్టేశాడు. ఇక ఆ నిత్యమైన బలి ద్వారా ఎవరినైనా రక్షించడానికి సమర్థుడైన ఆ ఒక్క బలి సర్వలోకాన్ని రక్షించడానికి సరిపోతుంది, సర్వలోకాన్ని రక్షించడానికి సరిపోతుంది. అయితే ఆయన ఆ పనిని గ్యాప్ ఇవ్వాల, తాను ఏ రక్షణ కార్యం కొరకైతే వచ్చాడో వెళ్ళిపోతున్నప్పుడు ఆ పనిని ఆ శిష్యుని సిద్ధపరిచి వెళ్ళాడు, శిష్యుని సిద్ధపరిచి వెళ్ళాడు. ఆయన శిష్యుని సిద్ధపరిచి వెళ్ళి ఇంకా వారిని బలపరచడం కొరకు, ఈ రక్షణ కార్యాన్ని కొనసాగించడం కొరకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఆయన యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆ మాటలు మాట్లాడుతున్నాడు, నేను మిమ్మల్ని బలపరచడానికి, మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించడానికి, మిమ్మల్ని ఆదరించడానికి మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను. 16వచనం, నేను యోహాను సువార్త 14వ అధ్యాయం 16వచనం, నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్య స్వరూపు యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును. వేరొక ఆదరణకర్త, ఆయన కంఫర్టర్గా వచ్చాడు, ఆయన ఆదరించాడు, మేలు చేశాడు, ఆయన తరంలో కొంతమంది రక్షించాడు. దాన్ని ఇంకా విస్తృతంగా చేయడానికి, బాడీతో ఆయన చేయలేని దాన్ని రక్షణ కార్యాన్ని కొనసాగించడానికి మీతో ఉండే దేవుడు, ఎల్లప్పుడూ ఉండి దేవుడు, మీలో ఉండి దేవుడు, సర్వసత్యంలోకి నడిపించు దేవుడు, సర్వసత్యంలోకి నడిపించు దేవుడు ఆ పరిశుద్ధాత్మని ఆయన వాగ్దానం చేయటం మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు పెంతెకొస్త దినమందు మనం చూస్తున్నాం. అపొస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చేశాడు. ఆయన వచ్చిన 3.5 సంవత్సరాల్లో యేసుక్రీస్తు ప్రభు తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయిన వాక్యం ఏమంటుందంటే, తండ్రి దగ్గరికి వెళ్ళి మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రభు మన హృదయాలు తెరవాలి. ఆయన పరలోకానికి వెళ్ళిన తర్వాత పరలోకంలో ప్రార్థించాల్సిన అవసరం ఏముంది? పరలోకంలో ఏమి కుదువు ఉంటుంది? ఏది కుదువు ఉండదు కదా. కానీ దేవుని వాక్యం అంటుంది పరలోకంలో ఆయన మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు, పరలోకంలో ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నట్లుగా ఆయన మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన తండ్రిని వేడుకొని పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఈ లోకానికి పంపించడం మనం అపొస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో చూస్తున్నాం. సరే, పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి వచ్చేసాడు. ఈ లోకానికి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఏం పని చేస్తున్నాడు? ఆయన పని ఏంటి? తండ్రి ఏ పనిని ఉద్దేశించాడో లోక రక్షణ, యేసుక్రీస్తు ప్రభు దాన్ని ఎగ్జిక్యూట్ చేశాడు. లోక రక్షణ, మన రక్షణ, పాపి రక్షణ. పరిశుద్ధాత్మ దేవుడు ఆ పనినే కొనసాగిస్తా ఉన్నాడు, ఆ పనినే కొనసాగిస్తున్నాడు, పాపుల రక్షణ. వేరే ఎజెండా లేదు, మనకి చాలా ఎజెండా ఉంది, కానీ దేవునికి లోకం రక్షణ చాలా ప్రధానమైన ఎజెండాగా మనం చూడగలుగుతున్నాం. అపొస్తలుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం, అపొస్తలుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నందుదరు గనుక మీరు యెరూషలేము, యూదయ, సమరయ దేశమంతటా భూదిఘాంతం వరకు నాకు సాక్షులే ఉందిరని వారితో చెప్పాను. ఏం పని చేయాలట? పరిశుద్ధాత్మ దేవుడు వస్తే ఇంట్లో కూర్చోకూడదట, వెళ్ళాలట. ఎక్కడికి వెళ్ళాలి? ఉన్న నేటివ్ ప్లేస్ లో నువ్వు ఖాళీగా ఉండడానికి వీల్లేదు. వాళ్ళ రక్షణ కొరకు తాపత్రయపడాలి. యెరూషలేము, తర్వాత యూదయ, నీ గ్రామము, నీ నీ పట్టణము, నీ పల్లెతో ఆగిపోకూడదు. నీ పరిధి విస్తరించాలి, నెక్స్ట్ ఏరియాకి విస్తరించాలి. యూదయ, తర్వాత సమరయ, తర్వాత భూదిగాంతాల వరకు, భూదిగాంతాల వరకు. దాన్ని ఏమందాము? ఆశకి అద్దు అదుపు లేదా? దీన్ని మనం ఏమని అర్థం చేసుకోవాలి? దేవుని ఆశ,
భారం, లేకపోతే రక్షించాలన్న తృష్ణ. ఎవ్వరూ నశించిపోకూడదు, ఎవ్వరూ నశించిపోకూడదు. చాలాసార్లు వేదన కలిగించే మాట ఏంటంటే, పాస్టర్లు ఒక సర్వేలో ఇలా అన్నారు, సగటు సేవకుడు తన జీవితకాలంలో 30 కుటుంబాలు దొరికితే చాలు, లైఫ్ సెటిల్ అయిపోయిందని చెప్పి కామ్ అయిపోతున్నాడు. ఇంకెందుకు రిస్క్ చేయాలి, ఇంకెందుకు బయటికి వెళ్ళాలి, ఇంకెందుకు కష్టపడాలి, ఇంకక్కర్లా. ఈ 30 కుటుంబాలకి వాళ్ళ పెళ్లి రోజులు, వాళ్ళ కుటుంబాల పుట్టినరోజులు, వాళ్ళ శుభకార్యాలు, వాళ్ళ ఇంట్లో చావు కార్యాలు సరిపోతే సరిపోతే నేను బతికేయడానికి ఆ 30 మందిని జాగ్రత్తగా చూసుకుంటే చాలు. ఎంత వేదన కలిగించే మాట. తండ్రి హృదయం ఎవ్వరూ నశించిపోకూడదు, కుమారుని హృదయం ఒక్కరు కూడా నశించిపోకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు భూ దిగాంతముల వరకు మీరు వెళ్ళాలి, ఆగిపోకూడదు, చతికిలు పడకూడదు, చతికిలు పడకూడదు. ఎస్ఎఫ్జే పరిచర్య ఒక రకంగా చిన్నగా ప్రారంభించబడి 292 సహవాసాలుగా విస్తరించిన, ప్రతి సహవాసం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒకరు కాదు నాయకులు, ఇద్దరు కోఆర్డినేట్లు, ఇద్దరు స్త్రీల కోఆర్డినేట్లు, వాళ్ళ మీద పెద్ద ఇన్ఛార్జ్ మళ్ళా ఈ 5గురు. ఏం పేరు పెట్టుకున్నావు? నీ పట్టణం పేరు పెట్టుకున్నావు? నీ జిల్లా పేరు పెట్టుకున్నావు? నీ డిపార్ట్మెంట్ పేరు పెట్టుకున్నావు? ఏం పని చేయాలి? కడుపులో నీళ్ళు కదలకుండా ఇంట్లోకి వచ్చాను ప్రార్థన చేస్తే నా పని అయిపోయింది, గంటన్నర గంటన్నర అయిపోతే ఏదో సాధించేసినట్టు, ఏదో సాధించేసినట్లు. ఆయన హృదయం అయితే కొట్టుకుంటుంది, ఆయన హృదయం అయితే కొట్టుకుంటుంది. ఎవరైనా చచ్చిపోతే వాళ్ళు రక్షణ పొందలేదన్న మాట వింటే, వాళ్ళు ఎప్పుడైతే ప్రాణం వదిలేరు అప్పుడే నరకాగ్నిలోకి జారిపోయారన్న సత్యం నీకు అర్థమైతే నీ గుండె కొట్టుకోకుండా ఏడవకుండా ఎట్లా ఉంటుంది? అదే బంధువుల్లో చావులు చూసిన, కళ్ళ ముందు స్నేహితులు చావులు చూసిన, చస్తే ఏమవుతారన్న సత్యం తెలిసిన, ఏ మాత్రం భారం లేని హృదయాలు, భారం లేని హృదయాలు. మరొక సహవాసం కట్టండి, ఇంకా ఎక్కువ మంది తెచ్చుకోండి. 20 మంది వస్తారా మీ సహవాసానికి? 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకెవరు రావట్లేదా అంటే మీకు ఎట్లా ఉందో నాకు తెలియదు కానీ మీకు ఎట్లా ఉందో నన్ను అంటా ఉంటారు, బాబు మీరు సూపరు డోపరు 292 సహవాసాలు కట్టేశారు. నేను అంటాను, లోకం చాలా పెద్దది, చేసింది చాలా చిన్నది. మనం సంతోషపడదాం, ప్రభు సంతోషపడతాడా మనం చేసిన ఈ బెత్తడంత పరిచర్యకు? మనం చేసిన దాంతో పరలోక తండ్రి సంతోషపడతాడా? కుమారుడు సంతోషపడతాడా? ఆయనకి ఇంతేనా కుటుంబం? సంఘాలు ఎలా ఉన్నాయి? సంఘ నాయకులు ఎట్లా ఉన్నారు? ఆత్మల పరిచర్య చేస్తున్నారు, ఆత్మల్ని రాకడ కొరకు సిద్ధపరుస్తూ ఉన్నారు, అన్యుల్ని చేరుకుంటూ ఉన్నారు, ముస్లిం సమాజాన్ని, హైందవ సమాజాన్ని, అన్ని వర్గాల ప్రజలు ప్రభు దగ్గరికి వస్తున్నారు కాబట్టి సంతోషం అందామా? ఎస్సీ కాలనికి పరిమితం అయిపోయింది, ఆదివారానికి పరిమితం అయిపోయింది, గుడిగోడలకు పరిమితం అయిపోయింది, మెకానికల్ అయిపోయింది. ఏమాత్రం ప్రభు సంతోషిస్తాడని అనుకోవడానికి వీల్లేని పరిచర్య, మెకానికల్ పరిచర్య, చచ్చిన నులివెచ్చిన స్థితిలో ఉన్న పరిచర్య. ఆత్మదేవుడు మన గుండెలు మండించాలి. కాబట్టి అపొస్తల కార్యాల గ్రంథం 1:8 ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు. ఆ శక్తి భాషలు మాట్లాడి, మేము భాషలు మాట్లాడుతున్నాం, అద్భుతాలు చేసి, మాకు అద్భుతాలు చేసి వరం ఉంది అని డప్పులు కొట్టుకోవడం కోసం కాదట. ఎందుకోసమట? వెళ్ళాలి, ఆయన ఇచ్చిన శక్తి చేత పరిగెట్టాలి, ఆయన ఇచ్చిన శక్తి చేత ప్రార్థించాలి, పట్టణాలను పట్టుకోవాలి, రాష్ట్రాలను పట్టుకోవాలి, జిల్లాలను పట్టుకోవాలి, గ్రామాలను పట్టుకోవాలి, కుటుంబాలను పట్టుకోవాలి. నీ శక్తి చాలదు, అవును, ఆశ కూడా ఉండదు. చాలా మంది హృదయంలో ఆశే ఉండదు. డబ్బు దగ్గర ఆశ లేని వారిగా ఉంటామా? ఆశ చావదు, చాలు అనదు. ఆత్మీయ విషయాల్లో, పరిచయంలో ఆశే లేదు. ఎక్కడో బ్యాక్ బెంచ్. ప్రభు నన్ను దర్శించాలి, ప్రభు నన్ను వాడుకోవాలి, ప్రభు చేతులు వాడబడాలి. 12 మంది అపొస్తలులు, దుందుడికి పేతురు తొందరపాటు అన్నట్టు కనిపిస్తే తొందరపాటు కాదు, గొప్ప ఆసక్తిపాడు. అన్నిట్లో నేను ఉండాలి, అన్నిట్లో నేను ఉండాలి. దుందుడికి పేదటనే సంఘానికి పెద్దగా ఆయన ఏర్పాటు చేసుకున్నారు. నాకు అలాంటి కావాలి, దూకేవాళ్ళు కావాలి, మోగోలు కాదు. ఎన్నిసార్లు చెప్పినా, ఎంత చెప్పినా దాని ఏమంటాడు, చెవిటోడు చెవిలో శంఖం ఉందినట్ట. అట్లాంటి వాళ్ళు దైవాత్మ మనల్ని నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో కార్యం చేస్తా ఉంటే మనం ఎట్లా నోరు మూసుకొని కూర్చోగలుగుతాం, మనం ఎట్లా ప్రార్థించకుండా ఉండగలుగుతాం, మనం ఎట్లా ఏడవకుండా ఉండగలుగుతాం. ఆయన నింపుతాడు మనల్ని, ధైర్యం ఇస్తాడు మనల్ని, పంపుతాడు మనల్ని, డైరెక్ట్ చేస్తాడు. పౌలు భక్తుల జీవితాన్ని చూస్తా ఉంటే అసలుకి ఈ మనిషి ప్రాణాన్ని కుదిరేలేదు, పరిగెడతా ఉన్నాడు. రాస్తాడు, లిస్టు రాస్తాడు, మామూలుగా లిస్టు రాయడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో లిస్టు రాస్తున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో 23వ వచనం నుంచి మాట్లాడతాడు. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడిని. మరి విశేషంగా ఆ పదాలు చూడండి, ఆయన ఏమి రాస్తున్నాడు. ఆ పదాలు మీరు ఫీల్ అవ్వండి. మరి విశేషంగా ప్రయాసపడితే, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటుంది, ఎన్నిసార్లు జైలుకి వెళ్ళాడో లెక్కే లేదు. జైలుకి వెళ్ళడానికి ముఖానికి సిగ్గు లేదా అంటే అవును, ప్రయాసపడడానికి జైలుకి వెళ్ళడానికి సిగ్గు లేని ముఖం. ఎన్నిసార్లు జైలుకి వెళ్ళాడో, అనేక పర్యాయాలు చెరసాలలో ఉంటుంది, అపరిమితముగా దెబ్బలు తింటుంది, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటుంది. ఎన్ని నిందలు, శ్రమలు, అవమానాలు, ఎన్ని నిందలు, శ్రమలు, అవమానాలు. నాకు నిన్న ఒక సహోదరుడు పోస్టర్ పెట్టాడు, ఆయన గండిగుంట రాజుబాబు గారు అని చెప్పి, మాకు విజయవాడ దగ్గరలోనే. ఆయన బతుకుండగా చూడలేదు, ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన కోసం చాలా విషయాలు వింటూ వచ్చాను. ఆయన ఏమన్నారంటే, ఆయన గండిగుంట రాజుబాబు అంటే ఆంధ్రప్రదేశ్ బిల్లి గ్రహం. ఆయన బిల్లి గ్రహంగా పెద్ద పెద్ద కృషులు చేసేవాడు. అంటే పెద్ద పెద్ద కృషులు చేసినప్పుడు బిల్లి గ్రహం గారు ఇప్పుడున్నట్టుగా కమర్షియల్ సేవకులే కాదు, కమర్షియల్ సేవకులు కాదు. టైం కొంచెం, ఈ కొంచెం టైంలో ఎంతమందిని చేరుకోవాలన్న తాపత్రయం, ఎంత ఖర్చు అవుతుంది పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టాలంటే. అట్లాగే ప్రవేశపెట్టాడు. అట్లాగే ఇంట్లో ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఆరోగ్య పరిస్థితులు వచ్చినా, వారు ఎట్లా మౌనంగా ఉంటారో దేవుడు మనసు అర్థమైతే, వారు ఎట్లా నోరు మూసుకుని కూర్చుంటారో దేవుడు మనసు అర్థమైతే. ఎందుకు ఈ మిషనరీల జీవితాలు మన పిల్లలకు నేర్పిస్తున్నాం? ఎందుకు ఆ మిషనరీల సమాధులు చూడడానికి నార్త్ ఇండియాకి తీసుకెళ్తున్నాం? మనకి వాళ్ళ గుండెలు మండే, వాళ్ళకి దేవుని హృదయం అర్థమైంది. ఈ అగస్టిన్ జపకుమార్ గారు, ఆ జెమ్స్ ఫౌండరు, ఆయనతోటి దేవుడు మాట్లాడే విధానం చెప్తా ఉంటే చాలా వేదన అనిపిస్తుంది. బీహార్కు నువ్వు వెళ్ళాలంటే నా వల్ల కాదు, నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి, 5 చెల్లెళ్ళు ఉన్నారు, పెళ్లి చేయాలి, నన్ను వదిలే ప్రభువా. ప్రభు యొక్క కన్నీటి చుక్కలు ఆయన మీద పడ్డాయని సాక్ష్యం చెప్తాడు. ఆ బ్యూటిఫుల్ ఐస్ చూసిన ఆకాశంలో అందమైన కళ్ళు, నేను అవిధేయత చూపించేసరికి ఆ కంటిలోంచి కంటి చుక్కలు మాట్లాడు, నా వల్ల కాలేదు అది నా సాక్ష్యం. మనల్ని ఆయన మండించాలి. అపొస్తలుల కార్యాల గ్రంథంలో మనం చూడగలుగుతున్న మాటలు అవే. కాబట్టి దేవుని మనసు అదే, యేసుక్రీస్తు ప్రభు మనసు అదే, పరిశుద్ధాత్మ దేవుని మనసు అదే, ఆయన మనకిచ్చిన ఆజ్ఞ అదే. మత్తయి సువార్త 28వ అధ్యాయం మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుంచి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. పరలోకమందు భూమి అందును సర్వాధికారిని మహారాజు దేవదూతల చేత ఆరాధన పొందుతూ ఉన్నవాడు. ఆ మనసు సింహాసనం మీద లేదు, మనసు మనుషుల మీద, మనుషుల మీద మాత్రమే. ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఈ మాటలు మన వినికిలో ఫలింపు చేయను గాక.